ग्रंथराज श्रीमद्भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మొదటి స్కందం 11వ అధ్యాయం శ్లోకం సంఖ్య 24. రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయాః కులస్త్రియః హర్మ్యాణ్యారురుహుర్ విప్రా తదీక్షణమహోత్సవాః. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: శ్రీకృష్ణుడు రాజమార్గము గుండా చందుచున్నప్పుడు అతని దర్శనమునకై ద్వారకా నగర కుల స్త్రీలు తమ తమ ప్రాసాదముల ఉపరి భాగమును చేరిరి. అట్టి దర్శనమును వారు మహోత్సవముగా భావించిరి. భాష్యం: ద్వారకా నగర కుల స్త్రీలు భావించినట్లుగా శ్రీకృష్ణ భగవానుని దర్శనము నిస్సందేహముగా ఒక గొప్ప మహోత్సవం వంటిది. మన దేశమునందు భక్తిభావము కలిగిన స్త్రీలు నేటికిని ఆ విధముగానే భావింతురు. ముఖ్యముగా జూలనోత్సవము మరియు జన్మాష్టమి ఉత్సవపు రోజులలో శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపము అర్చింపబడు మందిరములకు మన దేశపు స్త్రీలు నేటికిని గుంపులు గుంపులుగా పోవుదురు. మందిరమందు ప్రతిష్ఠింపబడిన భగవానుని శ్రీ విగ్రహము అతనికి అన్యము కాదు. అట్టి రూపమే అర్చా విగ్రహముగా లేదా అర్చావతారముగా పిలువబడును. భౌతిక జగమున గల అసంఖ్యాక భక్తజనుల భక్తియుక్త సేవను సులభతరము చేయుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు తన అంతరంగిక శక్తి ద్వారా దానిని ప్రకటము కావించియుండెను. భౌతికేంద్రియములు భగవానుని ఆధ్యాత్మిక తత్వమును అవగతము చేసుకుని చాలవు. కనుకనే అతడు అర్చా విగ్రహ రూపును స్వీకరించు. అట్టి రూపము మృత్తిక, దారువు, పాషాణము వంటి భౌతిక మూలకములతో తయారు చేయబడినట్లు బాహ్యమునకు గోచరించినను వాస్తవమునకు భౌతిక కల్మషరహితములయుండును. భగవానుడు కైవల్యుడైనందున అతని యందు భౌతికత్వం పొడసూపదు. అతడు అద్వితీయుడు కనుకనే భౌతికత్వ భావనతో కలుషితము కాకుండా ఏ రూపమునందైనను అతడు అవతరింపగలడు. తత్కారణమున సాధారణముగా మందిరములందు జరుపబడు ఉత్సవములు 5000 సంవత్సరముల క్రిందట ద్వారకాధీశుడు నిలుచియున్న కాలము నాడు నిర్వహింపబడినట్టి ఉత్సవములే అయ్యున్నవి. కనుకనే శాస్త్రమును క్షుణ్ణముగా నెరిగిన ఆచార్యులు సామాన్య జనుల సౌకర్యార్థమై నియమబద్ధముగా అట్టి మందిరములను స్థాపించిరి. కానీ అల్పజ్ఞులైన కొందరు శాస్త్ర అవగాహన లేకుండా ఇట్టి గొప్ప యత్నమును విగ్రహారాధనగా పొరబడుదురు. ఆ విధముగా వారు తమకు అవగాహన కాని విషయమును జోక్యము కలిగించుకుందురు. అనగా భగవానుని దివ్య రూపమును గాంచుటకు పర్వదినములందు మందిరములకేగు స్త్రీలు లేదా పురుషులు భగవాను దివ్య రూపమును విశ్వసించని నాస్తికులతో పోల్చినచో 1000 రెట్లు అధికముగా ధన్యత చెందినట్టివారు. ద్వారకావాసులు పెద్ద పెద్ద భవంతులకు అధిపతులైనట్లుగా ఈ శ్లోకమునందు తెలియవచ్చున్నది. ఇది నగర పురోగతిని సూచించును. శ్రీకృష్ణుని మరియు ఊరేగింపును దర్శించుటకై స్త్రీలందరూ ప్రాసాదముల ఉపరి భాగమును చేరిరి. ఆ స్త్రీలు వీధి ఎందలి జనసమూహముతో కలియని కారణముగా వారి గౌరవము చక్కగా కొనసాగినది. పురుషునితో కల్పితమైనట్టి సమానత్వము వారికి లేకుండెను. పురుషుని నుండి స్త్రీని దూరముగా ఉంచినప్పుడే స్త్రీ యొక్క గౌరవము ఘనముగా రక్షింపబడగలదు. కనుకనే స్త్రీ పురుషులు ఎన్నడూ విచ్చలవిడిగా కలువరాదు. విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతన శ్రీమతే భక్తి వికాస స్వామి. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతన శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి निर्विशेष शून्यवादि पाश्चात्य देश तारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 रामा राम राम हरे हरे। ఇక్కడ మనం చూడొచ్చు కృష్ణుడు ఉన్న సమయంలో స్త్రీలు వాళ్ళ యొక్క గౌరవాన్ని ఏ విధంగా నిలుపుకున్నారు, వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని సంఘంలో ఏ విధంగా నిలుపుకున్నారో చూడొచ్చు. ఏమిటంటే కృష్ణుడు రాజమార్గంలో వెళ్తున్నాడు తన యొక్క సౌధానికి, తన యొక్క అంతఃపురానికి. మార్గంలో ఇక్కడ కుల స్త్రీలని ముఖ్యంగా ఎందుకన్నారంటే, కొంతమంది స్త్రీలు చాలా తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు, శూద్రులు లేదా అంతకంటే తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు బయట రోడ్లు ఊడవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు పూర్వకాలంలో కూడా, అంటే ముగ్గులు పెట్టడం ఇలాంటివన్నీ. అంతేగాని ఎవరైతే ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ అంటే ఈ కులాలకు చెందిన వాళ్ళు, ఈ వర్ణాలకు చెందిన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు పూర్తిగా అంటే బయటికి చూపించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ యొక్క అందాన్ని కానీ స్త్రీలు వచ్చేసి అందరితో విచ్చలవిడిగా మాట్లాడడం ఇదంతా ఉండేది కాదు. అందువల్లనే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భవనాలు పైకి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నారు కృష్ణుడు. ఇంకా వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు, వాళ్ళకి ధనం చాలా ఉంది, అంటే ఎంతో భవనాల్లో ఉన్నారంటే వాళ్ళు చాలా ధనికులు అక్కడ ఉన్నవాళ్ళందరూ. కానీ వాళ్ళ గర్వం లేదు, కృష్ణుడిని చాలా ఒక భాగ్యంగా దర్శిస్తున్నారన్నమాట. కానీ ఈ రోజుల్లో మనం పుస్తక వితరణకు వెళ్తుంటే పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చారు, భగవంతుడి గురించి చెప్పడానికి వెళ్తే కూడా వినడానికి కూడా వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ కూడా లేదన్న. ఇంకా వాళ్ళకి నచ్చలేదంటే వాచ్మెన్కి చెప్పి తరిమిస్తారు బయటికి. జరుగుతున్నాయి ఇప్పుడు, మేము చూస్తున్నాం అదనమాట పరిస్థితి. పూర్వకాలం కృష్ణుడు ఉన్నప్పుడు అలా ఉండేది. కానీ అయినప్పటికీ ఇప్పటికి కూడా కొద్దిమంది ఉన్నారు, కొంతమంది మనం వెళ్ళగానే పిలిచి రండి చెప్పండి ఏంటి పుస్తకాలు తీసుకోవడం లేదా ఎంతో కొంత దానం ఇవ్వడం, మందిరానికి ఉంచండి ఖర్చు పెట్టండి భగవంతుడికి అని చెప్తున్నారు. అందువల్లనే ధర్మం చాలా కొద్దిగా ఉందన్నమాట, ధర్మం కేవలం ఒక పాదం మీద నడుస్తుంది కలియుగం. ఆ విధంగా స్త్రీలు వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలుపుకునేవాళ్ళు, వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని నిలుపుకునేవాళ్ళు, విచ్చలవిడిగా కలవకుండా ఉండేవాళ్ళు అన్నమాట. అదే నిజానికి వాళ్ళ గౌరవం స్త్రీలకి. అంతేగాని అందరూ సమానమే, స్త్రీలు పురుషులు ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. ఏంటి, పురుషునితో కల్పితమైనట్టి సమానత్వము వారికి లేకుండా. ఇదంతా కల్పితం, మానసిక కల్పన అన్నమాట. పురుషులు స్త్రీలు సమానమే ఈ రోజుల్లో. అదేంటి, స్త్రీలు పురుషులు ఒకటే కదా, కాబట్టి స్త్రీలు కూడా కండక్టర్లు అవుతారు. అవుతారు ఏమవుతుంది, అంతా పురుషుల్లో ఇరుక్కొని వాళ్ళ యొక్క శరీరాలని రాసుకుంటూ, ఇంకా ఎవరైతే పనికిరాని వాళ్ళు, హృదయంలో మురికి కలిగిన వాళ్ళు ఉన్నారు పురుషులు, వాళ్ళందరూ కూడా వీళ్ళను ఉపయోగించుకోవాలని, వాళ్ళని తాకాలనే భావంతో వాళ్ళు అనేక సంఘంలో లేదా వాళ్ళతో మాట్లాడడం వ్యంగ్యంగా అసభ్యకరంగా ఇది జరుగుతుంది, విచ్చలవిడిదనం పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, వర్ణ సంకరం. ఎందువల్లంటే మనం చూడవచ్చు కృష్ణుడితో అర్జునుడు చెప్తాడు ఏమని, ఎప్పుడైతే ఈ పురుషుల్ని చంపేస్తామో అప్పుడు స్త్రీలకు ఎటువంటి రక్షణ ఉండదు, అంటే స్త్రీలు ఎప్పుడు కూడా పురుషుల యొక్క అధీనంలోనే ఉండాలి, ముఖ్యంగా చిన్న చిన్న వయసులో తండ్రి యొక్క అధీనంలో, పెద్ద అయినాక వివాహమైన తర్వాత భర్త యొక్క అధీనంలో, తర్వాత ఇంకా బాగా పెద్ద అయినాక తన యొక్క పుత్రుల యొక్క అధీనంలో రక్షింపబడుతూ ఉంటారు స్త్రీలు. ఆ విధంగా ఉంటే వాళ్ళ గౌరవం. కానీ ఇప్పుడు వాళ్ళు అలా అనుకోవట్లేదు, మేము కూడా సమానంగా ఉద్యోగాలు చేస్తేనే మాకు గౌరవం, లేదంటే మమ్మల్ని వంటింటి కుందేలాగా చేసేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి సహజంగా వాళ్ళ యొక్క శరీరం ప్రకారం వాళ్ళు చేయవలసిన పనులు వంట చేయడం, పిల్లలకి పాలివ్వడం, పిల్లల్ని పెంచడం, భర్తకి అనురాగాన్ని పంచడం, అదేవిధంగా భర్తను సేవించడం, భర్త యొక్క ఆధ్యాత్మిక జీవనంలో తను కూడా పాలు పంచుకుంటే అప్పుడు ఆమె కూడా ఆనందంగా ఉండగలదు. అది స్త్రీకి ధర్మం. అంతేగాని విచ్చలవిడిగా తిరగడం వల్ల ఏమవుతుంది, వర్ణ సంకరం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మీకు తెలుసో లేదో, ఇప్పుడు దాదాపుగా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, కోఎడ్యుకేషన్, అన్ని స్త్రీలు పురుషులు. మీకు తెలుసో లేదు ఎన్నో అబార్షన్లు అవుతున్నాయి తెలియకుండా. అంటే కనీసం సంవత్సరానికి 2-3 అబార్షన్లు జరుగుతాయి కాలేజీలో, కాలేజీలో చదువుకునే అమ్మాయిలు. మళ్ళీ మీరు అనిపిస్తుంది ఏంటి ఇక్కడ సాధువు ఇవన్నీ చెప్తున్నారంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే స్త్రీ స్వాతంత్రం ఎప్పుడైతే మన ఇంకా మన యొక్క భక్తుల్లో కూడాను ఇది ఉంది, ఏమిటి అమ్మాయిలకి ఇంకా చదువు కావాలి అని. మన అమ్మాయిలకు కూడా భక్తులు, వాళ్ళ అమ్మాయిలకు కూడా చదువు కావాలి. చదువు అంటే ఏమిటి? కో ఎడ్యుకేషన్. అక్కడ స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇంకేమైనా చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే స్త్రీలకి అంత విద్య అవసరం లేదు. వీళ్ళు చదవడం తెలిస్తే చాలు, అది తల్లైనా నేర్పించవచ్చు ఇంట్లో ఉండి. ఇంకా వాళ్ళకి ఏమి నేర్పించాలి? వంట చేయడం, భర్తను ఏ విధంగా సేవించాలి, అదేవిధంగా భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి, పెద్దల్ని ఏ విధంగా గౌరవించాలి, ఇవి పతివ్రత లక్షణాలు నేర్పించాలి తల్లి. ఇది వాళ్ళ బాధ్యత. దానివల్ల ఆనందంగా ఉండగలరు. అంతేగాని మనం కూడా సమానం, స్త్రీలు పురుషులు సమానం అంటే పూర్తిగా వాళ్ళ దుఃఖానికి కారణం అదే. ఈ రోజుల్లో మానభంగాల రేటు పెరిగిపోతుంది రోజు రోజుకి. ఎందువలన? ఈ విచ్చలవిడిగా వాళ్ళు కూడా ఉద్యోగం చేయడం, కాల్ సెంటరు, బీపీఓ, సాఫ్ట్వేర్లు, ప్రతి చోట వాళ్ళు కలుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ రావడం వలన వాళ్ళు ఇంట్లో గడిపే సమయం కంటే వాళ్ళు ఆఫీసులో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది. అంటే తన యొక్క భర్తతో గడిపే సమయం కంటే ఇతర పురుషులతో గడిపే సమయం ఎక్కువ ఉంది. అప్పుడు ఎక్కడ వాళ్ళకి అనురాగం, ప్రేమ లేదా సంబంధాలు ఏర్పడతాయి? ఎక్కడైతే ఎక్కువ సమయం మనం గడుపుతున్నామో అక్కడే మనకు సంబంధాలు ఏర్పడతాయి. ఇదేంటంటే మనం ఇప్పుడు గమనించాలి, ఇప్పుడిప్పుడే మారుతుంది, ముఖ్యంగా భారతదేశం, పాశ్చాత్య దేశాల వైపు. వాళ్ళు ఎలా చేస్తున్నారు మనకి? మన దేశంలో పూర్వం కేవలం వారానికి ఆఫీసుల్లో ఒకరోజు సెలవు, ఇప్పుడేంటి 2 రోజులు సెలవు. ఈ 2 రోజులు వాళ్ళు విచ్చలవిడిగా ఎట్లయినా తిరగొచ్చు అన్నమాట. 5 రోజులు మాత్రం పూర్తిగా రోజుకి 12 గంటలు 14 గంటలు పనిచేయాలి. ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల నుండి మనం తీసుకుంటున్నాం అన్నమాట మెల్లగా. దానివల్ల ఏమవుతుంది? సంఘంలో మనశ్శాంతి అనేది ఎవరికి ఉండదు. అదేవిధంగా పిల్లలకి ప్రేమ, అనురాగం, తల్లి యొక్క ప్రేమ అంటే తెలియదు. ఎందుకు? స్త్రీ కూడా ఉద్యోగానికి వెళ్తుంది, మరి పిల్లలకి ఏం తెలుస్తుంది? తల్లి యొక్క అంటే తల్లి యొక్క ప్రేమ అంటే ఏమిటి, పెద్దల్ని ఎలా గౌరవించాలి ఏమిటి ఎలా తెలుస్తుంది? తెలియదు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి బాంబేలో వాళ్ళు దాదాపు 4-5 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి ఎవరో కూడా తెలియదు పిల్లలకి. ఎందువలన? తండ్రి ఉదయం లేచేసరికి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ట్రైన్లో 1-2 గంటలు జర్నీ చేయాలి. మళ్ళీ పిల్లాడు నిద్రపోయిన తర్వాత వస్తాడు తండ్రి బయట నుంచి. ఆదివారం వస్తే వీడు లేటుగా లేవడం లేదా తండ్రి ముందర లేచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చూసే అవకాశం లేదు దాదాపుగా తండ్రిని. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తల్లి కూడా, పురుషులేమో ఇంటి దగ్గర ఉంటారు, తల్లి ఉద్యోగానికి వెళ్తుంది. ఇది పూర్తిగా అస్తవ్యస్తం అయిందన్నమాట సంఘం. కాబట్టి ఎప్పుడైతే స్త్రీ స్వాతంత్రం అనేది ఎప్పుడైతే కావాలని కోరుకుంటుందో అంటే అక్కడ పూర్తిగా మనశ్శాంతి కోల్పోవడానికి వాళ్ళు మనశ్శాంతి కోల్పోవాలని కోరుకుంటుంది. అది బాగా ఆనందకరమైంది. మనం కూడా హుందాతనం, మనకి ఒక గర్వంగా జీవించవచ్చు, మన కాళ్ళపై మనం ఆధారపడవచ్చు అని స్త్రీలు అనుకుంటారు. కానీ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు ఆధారపడితే ఏం జరుగుతుంది? వాళ్ళకి ఎవరు రక్షణ ఇచ్చేవాళ్ళు ఉండరు. అప్పుడు ఇతర ఎవరైతే వాళ్ళని వాళ్ళ యొక్క స్వలాభాలకు ఉపయోగించుకోవాలనుకునే పురుషులు ఉంటారో వాళ్ళు లోపరుచుకుంటారు వీళ్ళు. అదే కదా జరుగుతుంది ఇప్పుడు సంఘం. కానీ అది వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇలా జరిగినా ఎవరు చూస్తున్నారు, ఎవరికి ఏంటి అని. అప్పుడు మనకి ఆత్మక్షోభ అనేది ఉంటుంది. ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో మరణించే సమయంలో వాళ్ళు తీవ్రమైన బాధకు గురవుతారు. ఎందువల్లంటే వాళ్ళ జీవితంలో ఏమీ ఉండదు, ఏమీ సాధించలేదు, ఎవరు బంధువులు లేరు, ఒక మంచి పని లేదు, అంతా కూడా వాళ్ళు చేసిందన్నీ తప్పు పని లేదు. వాళ్ళకి తెలుసు, ఎందువల్లంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు, తెలియజేస్తాడు నువ్వు చేసిన తప్ప రైట్ అనేది అర్థమవుతుంది. కానీ ఏం చేస్తారు, జీవితం అయిపోయింది, అప్పుడు తీవ్రమైన బాధకు గురవుతారు అన్నమాట వీళ్ళందరూ. తర్వాత నరకానికి వెళ్ళిపోవడం. ఎందువలన? చేసిందంతా కూడా జీవితంలో తప్పులే, మంచి పని ఏం చేయలేదు. ఎవరైతే ఈ స్వతంత్రం కావాలనుకుంటారో, అలా కాకుండా భర్తకి విధేయతగా ఉంటారో, పతివ్రతగా, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళు శాస్త్రం ఏం చెప్తుంది, ఎందుకు భర్తకి పతివ్రత్యం ఎందుకు అవసరం స్త్రీకి? ఎందుకంటే ఎవరైతే పతివ్రతలుగా ఉంటారో వచ్చే జన్మలో వాళ్ళు పురుషులుగా జన్మిస్తారు. ఎందువల్లంటే పతివ్రతకి మనసులో ఎప్పుడు కూడా తన యొక్క భర్తే ఉంటాడు. కాబట్టి వచ్చే జన్మలో ఒక పురుషుడి యొక్క శరీరం అనేది లభిస్తుంది వాళ్ళకి. ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందగలరు వాళ్ళు. అదే సమయంలో స్త్రీలు భగవంతుని ఎప్పుడూ ప్రేమించవచ్చు. స్త్రీలు పురుషులు ప్రతిజీవి ప్రేమించవచ్చు భగవంతుని. ఎప్పుడైతే పతివ్రత్యం ఉంటుందో అప్పుడు భగవంతుని ప్రేమించడం కూడా చాలా సులభం. ఇంకా ఆమె మనసులో ఇంకెవరు ఉండరు. కాబట్టి భగవంతుడిని కూడా మనసులోకి తీసుకోవడం, భగవంతుని ఆరాధించడం చాలా సులభం. అదేవిధంగా ఇక్కడ అర్చా విగ్రహం గురించి చెప్పబడింది. అర్చా విగ్రహం చాలామంది నాస్తికులు ఇది కేవలం ఒక చెక్క లేదా రాయి అని చెప్తారు. వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎలా అయినా ఉండగలరు, భగవంతుడు ఎలా అయినా ఉండగలడు అనేది వాళ్ళకి తెలియదు. భగవంతుడు ఈ చెక్క రూపంలో అయినా రావచ్చు, లేదా ఒక ఇసుక రూపంలో అయినా రావచ్చు, మట్టి రూపంలో రావచ్చు, లేదా ఒక లోహం రూపంలో అయినా రావచ్చు, అది అతని ఇష్టం. వీళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇలా వస్తే ఇతను భగవంతుడే కాదు, అది కేవలం రాయే అని. అసలు వాళ్ళు ఎలా పుట్టారో తల్లి గర్భంలోంచి వాళ్ళకి తెలియదు. తల్లి గర్భంలో ఎన్ని మాసాలు ఉన్నారు, ఏ రోజున పుట్టావో అతనికి తెలియదు. కానీ భగవంతుడు ఇలా ఉంటాడు, భగవంతుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటేనే భగవంతుడు, అసలు భగవంతుడే లేడు అని చెప్తారు. వాళ్ళ గురించి, వాళ్ళ శరీరంలో వాళ్ళ ఆహారం ఏ విధంగా జీర్ణమవుతుందో వాళ్ళకి తెలియదు. కానీ అన్నీ తెలిసినట్లుగా పండితుల్లాగా భగవంతుడు లేడు, అసలు సృష్టికి మూలం ఎవరూ లేరు, దానంతట అదే వచ్చేసిందని చెప్తూ ఉంటారు. కానీ సంఘంలో వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులుగా, నిజమైన శాస్త్రజ్ఞులు వాళ్ళు కాదు, నిజమైన శాస్త్రజ్ఞులు రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు వీళ్ళు. ఎందువలన, శాస్త్రాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరు, ఎవరైతే కృష్ణుడు భగవంతుడిని తెలుసుకుంటారో వాళ్ళే శాస్త్రజ్ఞులు, వాళ్ళే శాస్త్రాన్ని తెలుసుకున్నవాళ్ళు. వేదవిత్ అంటే వేదాన్ని తెలుసుకున్నారు, తెలుసుకున్న వాళ్ళని. అంతేగాని వీళ్ళందరూ నాస్తికులు అన్నమాట. వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు, అందులో సందేహమే లేదు. ఎందువలన, భగవంతుడు లేడంటారు కాబట్టి పాపకృత్యాల్లో పాల్గొంటారు. ఎప్పుడైతే పాపం చేశారో నరకానికి వెళ్ళాలి, ఇది వాళ్ళ యొక్క లక్ష్యం. వెళ్ళాలనుకోరు కానీ తప్పదు. ఎందువలన, ప్రకృతి నియమాలు అనేవి అంత దృఢమైనవి అన్నమాట. ఈ ప్రకృతి దైవీ హేష గుణమై మమ మాయా దురత్య, మాయ నా యొక్క మాయను దాటం చాలా కష్టం. ఈ యొక్క త్రిగుణాల అధీనంలో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన పనికి ఫలితం తప్పకుండా అనుభవించాలి. ఇంకా అర్చా విగ్రహాన్ని మనం ఏ విధంగా దర్శించాలి, భగవంతుణ్ణి పాదాల నుండి దర్శించాలి. విష్ణుని దర్శించేటప్పుడు విగ్రహాన్ని మొట్టమొదట పాదాలు, తర్వాత మోకాళ్ళు, నడుము, తర్వాత ఛాతి, తర్వాత తన యొక్క ముఖం, కళ్ళు, ఇవన్నీ దర్శించాలి వరుసగా. అదే మొదటి స్కంధంలో, ఈ మొదటి స్కంధంలో భాగవతంలో చెప్తారు, మొదటి అధ్యాయం శ్రీల ప్రభుపాదుల వారు. అందువల్లనే భాగవతాన్ని కూడా మొదటి స్కంధం, రెండో స్కంధం, మూడో స్కంధం ఈ విధంగా వరుసగా అనమాట. ఇవన్నీ కూడా ఆచార్యులు భగవంతుడి యొక్క పాదాలు, అదేవిధంగా కాళ్ళు, నడుముతో పోల్చడం అనేది జరిగింది భాగవతాన్ని. కాబట్టి మనం కూడా అదేవిధంగా జరగాలి, చదవాలని. ఏ శాస్త్రాన్ని అయినా ఒక వరుసలోనే చదవాలి. కానీ లేదంటే వాళ్ళు ఎందుకు ఆ వరుస అనేది ఇచ్చారు, మనం ఇష్టం వచ్చినట్లు చదివితే. కానీ ఈ భాగవత సప్తాహ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తారంటే, కేవలం భగవంతుడి యొక్క లీలలు తెలుసుకుంటే చాలు అని. లీలలు తెలుసుకుంటే సరిపోదు, మన హృదయంలో ఉన్న మురికంతా పోవాలి. అది మురికంతా పోవాలంటే ఏ విధంగా కృష్ణుడు భగవంతుడు, మనం ఏ విధంగా నీచులం, మనం ఏ విధంగా కృష్ణుడికి సేవకులు అవ్వవలసిన వాళ్ళం, ఈ విధంగా ఇంద్రియ భోగంలో నిమగ్నమై ఉన్నాం అని తెలుసుకోవాలి. అది తెలియజేసేదే ఇవన్నీ, మొదటి స్కందం, రెండో స్కందం, ఇవన్నీ కూడా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జై, శ్రీల ప్రభుపాదకి జై.